ఉన్మత్త భైరవుడు గురించి తెలుసుకుందాం. మత్తుడు అనగా ఏ కారణం చేతనైనా శరీరంలో ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తించేవాడు. ధనం బాగా పెరిగిపోతే ఆ వ్యక్తికి మత్తత వస్తుంది, అప్పుడు వాడికి కళ్ళు పైకి పెడతాయి, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికి తెలియదు. అటువంటి వాడిని ధనమత్తుడు అంటారు. ధనమత్తత, వ్యసనమత్తత, అధికారమత్తత, స్త్రీలకి పురుషులకి మధ్యలో కొత్తల్లో పెళ్ళైన కొత్తల్లో వ్యామోహం, అదొక మత్తత, సౌందర్య మత్తత కూడా ప్రమాదం. ఈ మత్తతలన్నీ ఓ పక్కన పెడితే ఇప్పుడు దానికి పక్కన ఉన్మత్తత చేర్చారు. ఉన్మత్తం అంటే పిచ్చి, ప్రేలాపన, వెర్రి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో మనం చేసిన మహాపాపములన్నీ ఈ జన్మల్లో వ్యాధుల రూపంలో పట్టుకుంటాయి. ఈ పిచ్చి, ఈ వెర్రి, ఈ దురదలు, ఈ జుట్టు విడిపోవడాలు, ఇవన్నీ మన రోగాలే. మన పూర్వజన్మలో చేసిన మహాపాపములకు ఫలితముగా వచ్చిన రోగములు అన్నమాట. ఈ భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకనంటే మనకి ముందు పాపం నశిస్తే కానీ ఈ వ్యాధి నశించదు. ఆ పాపాన్ని నశింపచేయడం కోసం, లోకశ్రేయస్సు కోసం కాలభైరవుడు ఉన్మత్త భైరవుడు అనే పేరుతో ఒక గొప్ప రూపం ధరించాడు. ఈ ఉన్మత్త భైరవుడికి మూడు రూపాలు ఉన్నాయి. కూర్చున్న విగ్రహం, మంచి పొట్టతో నాలుగు చేతులు పెట్టుకుని, రెండు చేతులు లాగా రెండు చేతులు అడకాతలా పెట్టుకుని, ఓ చేతిలో అంకుశం, ఓ చేతిలో సూలం పట్టుకుంటాడు. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, పెద్ద జటాచూటాలతో గెడ్డంతో కూడా ఉంటాడు, నల్లని ఆకారంతో ఉంటాడు. కొన్ని చోట్ల కోరలు ఉంటాయి, మోకాళ్ళ మీద కూర్చుని ఉంటాడు, మోకాళ్ళ వరకు ఉన్న వస్త్రం కట్టుకుని ఉంటాడు. ఆయన కూడా నాలుగు బయట పెట్టి ఉంటాడు. ఆ నాలుగు బయట పెట్టు, రే నా దగ్గరికి రండిరా, నీ పాపాలన్నీ నాలుగుతో నాకేస్తానరా, నీ శరీరం మీద ఉన్న మచ్చలు అంటే మీ శరీరంలో ఉన్న రోగాలు, శారీరక రోగాలు, మీ మనస్సులో ఉన్న రోగాలు వాటిని తొలగిస్తానన్నట్టుగా కనపడతాడు. మరొక చోట కుక్క మీద కూర్చుని కానీ, కుక్క దగ్గర నిలబడి కానీ కనపడతాడు, లేదా ఉత్తి కుక్క రూపంలో కూడా ఉంటాడు. ఈయన ఉన్మత్త భైరవుడికి చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ ఇప్పుడు మీకు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ పరిమితంగా చెప్పాడు గరుడ పురాణంలో. భైరవ ఉపాసనలో అన్ని వివరంగా తెలుసుకోండి. ఈ ఉన్మత్త భైరవుడు మనకున్న అనేక రకాలైన ఉన్మత్తతల్ని తొలగించే మహాత్ముడు. ఈ ఉన్మత్త భైరవుడిని ఎలా పూజించాలి? ప్రతి మాసం వరుసగా ఐదు రోజులు ఈయన్ని పూజించడం మంచిది. నెలకొకసారి ఐదు రోజులు ఆయన కోసం కేటాయించండి. ఐదు రోజుల పాటు ఆయన పూజించడానికి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కేటాయించండి. అప్పుడు మన ఇళ్లలో పిచ్చివాళ్ళు ఉండరు, ఈ పిచ్చి పీరుగులంతా తొలగిపోతారు, ఆరోగ్యం బాగుంటుంది. అనవసరంగా ఒకళ్ళతో ఒకళ్ళు తగాదా పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, మాట వెనక ఏడుస్తూ, బాబు ఆయన నెత్తిమొత్తుకుంటూ బాధపడతారే, అటువంటి వాళ్ళంతా బాగుపడాలి. ఆ ఉన్మత్త భైరవుడి కోసం ఒక 5 రోజులు మనం కేటాయించలేమా? 5 రోజులు మనం నెలకు కేటాయించి ఒక 20 నిమిషాల నుంచి అరగంట మధ్యలో పూజ చేస్తే మనకున్న ఈ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఇంతకీ ఎప్పుడు కేటాయించాలి? అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం. అష్టమి, చతుర్దశి, నవమి, అమావాస్య, దశమి, 5 తిథులు చెప్పారు. అష్టమి, నవమి, దశమి, మధ్యలో ఏకాదశి, ద్వాదశి విడిచిపెట్టి చేయండి. చతుర్దశి, అమావాస్య, నిజానికి 5 రోజులు పెద్ద కష్టం కాదు. అంటే కృష్ణపక్షంలో పూర్ణిమ దాటిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది కదా, ఆ కృష్ణపక్షంలో అష్టమి నాడు, నవమి నాడు, దశమి నాడు ఈ 3 రోజులు పూజ చేశాక ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఆపేయండి. చతుర్దశి, అమావాస్య, ఈ 5 రోజులు ఉన్మత్త భైరవుడిని పూజించాలి. ఉన్మత్త భైరవుడి యొక్క విగ్రహాన్ని రాగితోటో, వెండితోటో, దేంతో ఒక దానితో తయారు చేయండి. కుదిరితే బంగారంతో చేయించుకోండి. ఇవేమీ కాకపోతే నేను చాలాసార్లు చెప్పాను, ఒక రూపం పెట్టుకోండి, ఒక రాయి పెట్టుకోండి. ఈ రాయి ఈసారి అండాకారంలో ఉండాలట. కోడిగుడ్డాకారంలో ఉండేటటువంటి సాలగ్రామాలు కానీ లేక నర్మదా బాణలింగాల్లో ఉంటే అటువంటి అంగుష్ట ప్రమాణ ఒక బొటల వేలంత రాయి తీసుకుని దానిలోకి కాలభైరవుడిని ఆవాహన చేయండి. ఎప్పుడు చేయాలి ఈ అర్చన? ఉదయం పూట 7 గంటల్లోపు చేయాలి. సాయంకాల అర్చన చేసేవాళ్ళు సరిగ్గా సంధ్యావందనం అయిపోయాక, సంధ్యా సమయం దాటాక చేయాలి. ఈ 5 రోజులు నెలకు ఒక 5 రోజులు చొప్పున కాలభైరవుడిని విడిచిపెట్టకుండా 9 నెలలు పూజిస్తే ఈ పిచ్చిలు పోతాయి, భవరోగాలు పోతాయి, ఉన్మత్తత తొలగిపోతుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఈ అర్చనా విధానం తెలుసుకోవాలి. ఉమ్మెత్తకాయలతో ఉమ్మెత్త పువ్వులతో ఈయన్ని పూజించాలి, ఈయన ఏమేమి నైవేద్యం పెట్టాలి, ఇదంతా చాలా గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియ స్పష్టంగా తెలుసుకోండి. ఆ ప్రక్రియ తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలన్నమాట, అష్టమి నాడు పూజ చేస్తే సప్తమి నాడు నేను రేపు అష్టమి నాడు భైరవుణ్ణి పూజిస్తాను అని రాత్రి సంకల్పించుకోండి. తెల్లవారుజామున లేవండి, తలారా స్నానం చేయండి. పూజామందిరంలో పళ్ళెంలో ఏదో అది కూడా ఒక వెండి పళ్ళెం కానీ మట్టి పళ్ళెం కానీ ఏదో ఒకటి పెట్టుకుని అందులో ఈ రూపాన్ని ఈ రాయిని పెట్టండి. ఆ తర్వాత ఉన్మత్త భైరవం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుకోండి. అప్పుడు ఉన్మత్త భైరవుడు ఆ శిలలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన అందులోకి వచ్చి కూర్చున్నాక వరుసగా ధ్యాయామి ధ్యానం సమర్పయామి వంటి షోడశ ఉపచారాలు చేయండి. షోడశ అంటే 16, ఉపచారములు అంటే సేవలు. భగవంతునికి మనం చేసేటటువంటి సేవలు ఉపచారములని పిలువబడతాయి. 16 ఉపచారములు స్వామిని చేస్తున్నాం గనక వాటిని షోడశ ఉపచారములు, షోడశోపచారములు అంటారు. ఈ ఉపచారములు ఎలా చేయాలో అర్చకుల ద్వారా పురోహితుల ద్వారా తెలుసుకోండి. ఏమీ చేత కాకపోతే కనీసం పంచపూజలు చేయండి. 5 పూజలని పంచపూజలు అంటారు, అంతేగాని పంచెను పట్టుకు పూజించడం కాదు పంచపూజ అంటే. అవేమిటి? ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని ఈ చిటికెన వేళ మధ్యలో బొటన వేలులా పెట్టి భగవంతునికి ముద్ర చూపిస్తే అది గంధముద్ర. ఇలా పెట్టామంటే భగవంతునికి గంధం సమర్పించినట్టే. ఇలా పెట్టిన తర్వాత అప్పుడు కాస్త గంధం కనుక ఆ రాయి మీదో విగ్రహం మీదో వేస్తే ఆ పూజలో ఉన్న దోషాలు పటాపంచలైపోతాయి. ముద్రలతో స్వామిని పూజించటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అక్కడికి అది గంధం అయ్యింది. ఆ తర్వాత ఈ చూపుడు వేరు బొటలు వేరు మధ్యలో చేర్చండి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని ఒక పువ్వు వేయండి. అప్పుడేమిటి, ఈ పువ్వులలో దోషమున్నా లేక మన పూజలో దోషమున్నా మన పూజలు చూసే వారిలో దోషమున్నా ఎవరిలో ఏ దోషమున్నా తొలగిపోతుంది. ఈ విధంగా పుష్పముద్రతో భగవంతునికి పుష్పం సమర్పించాలి. అందులో ఉన్మత్త వైరవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఉమ్మెత్త పువ్వు. దత్తూరము అని సంస్కృతంలో దాన్ని పిలుస్తాం. దత్తూర పుష్పం సమర్పయామి లేదా ఉమ్మెత్త పువ్వును సమర్పిస్తున్నాను అనండి. ఉమ్మెత్త పువ్వుని స్వామివారికి సమర్పిస్తే మనలో ఉన్న కొన్ని ఉన్మత్తతలు తొలగిపోతాయి, పిచ్చి పనులు తొలగిపోతాయి, వెర్రి నశిస్తుంది. పూర్వకాలంలో మనస్సు అదుపులో పెట్టుకోలేక ఇంద్రియ నిగ్రహం లేక పిచ్చెక్కినట్టు ప్రవర్తించేటటువంటి వాళ్ళని కాలభైరవుని దగ్గరికి తీసుకెళ్ళి ఉమ్మెత్త కాయలతో ఉమ్మెత్త పూలతో పూజ చేయించేవారు. దానివల్ల వాళ్లలో మానసికమైన అస్థిమితత తొలగిపోయి వాడు స్థిమితులవుతారు. మనస్సు అదుపులోకి వస్తుంది, బుద్ధి చెప్పిన మాట వింటుంది. మానసికమైన అస్వస్థత అన్నిటికంటే ప్రమాదమైందండి. అసలు రోగం శరీర రోగం కంటే మానసిక రోగం గొప్పదన్నారు. మనస్సులో విచిత్రమైన వికారాలు రోగాలు పుట్టిన వ్యక్తి ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. అన్నిటికంటే మానసిక రోగమే ప్రమాదకరమైనది. అందువల్ల ఉమ్మెత్త పువ్వులతో స్వామిని అర్చించాలి. ఆ తర్వాత ఈ బొటన వేలు తీసుకుని చూపుడు వేలు మధ్యలో ఇలా పెట్టండి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని ధూపం చూపించండి. ఇది ధూపముద్ర. ఈ విధముగా ముద్ర ప్రదర్శించి అగరుబత్తులు కానీ గుగ్గిలము కానీ ధూపు స్టిక్కులని మధ్యలో వస్తున్నాయే ఆ కాష్టాలు ముక్కలేవు వాటితో కానీ ధూపం ప్రదర్శిస్తే ఆ ధూపం స్వామికి సమర్పిస్తే స్వామి మనకి ఐశ్వర్యం ఇస్తాడు. ధూపాదైశ్వర్యం అవాప్స్యసి అని. ధూపం వల్ల ఐశ్వర్యం పొందుతాం, పదవులు పొందుతాం. పదవి అంటే మన మనస్సే గొప్ప పదవి. మన మనస్సు మనం చెప్పిన వాటి వినడం, మనం మనస్సుని అదుపులో పెట్టగలగడమే గొప్ప పదవి కనుక అది లభిస్తుంది. కాబట్టి ధూపం ఇవ్వండి, ఇది ధూపముద్ర. ఈ ముద్ర అయ్యాక ధూపాన్ని కాలభైరవునికి ఆ ఉన్మత్త భైరవునికి సమర్పించాలి. ఆ తర్వాత మధ్యవేలు దగ్గరికి రండి. మధ్యవేలులోకి ఇలా బొటన వేలు చేర్చి నేను చూపించినట్టుగా మధ్యవేలు మధ్యలో 2 బొటన వేలు చేర్చి దీప దర్శనం చేయించండి. దీనికి దీపముద్ర అని పేరు. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి అని బలికి ఇలా పెట్టి దీపమును చూపించండి. ఇప్పుడు దీపం స్వామివారికి ముద్రానంతరం చూపిస్తే ఆ దీపదర్శనం వల్ల మనలో ఉన్న తామసిక గుణాలు తొలగిపోతాయి. ఇతరుల అభివృద్ధిని చూచి సహించలేని లక్షణాలు, అజ్ఞానం, మూర్ఖత్వం, ఎవరి మాట వినకపోవటం, క్షణికోద్రేకం పొందటం, ఉద్రేకంలో తనను తానైనా అంతం చేసుకోవటం లేదా ఇతరులను అంతం చేయటం, ఇదంతా చీకటి అని పిలువబడుతుంది. తమో గుణం ఎంత ప్రమాదమైందో తెలిసినా, తమస్సు అంటే చీకటి. ఈ తమస్సు అనే ఒక గుణం అంటే మనిషి మనసు చీకటిగా మారిపోవటం, వాడి బుద్ధి చీకటి అయిపోవటం వల్ల ఎవరి మాట వినరు, తొందరగా ఉద్రేకం పొందుతారు. అయితే ఇతరులను కొట్టేనా చంపేస్తారు, పీడిస్తారు, లేదా తామే విషం తాగో అగ్నిలో దూకో చచ్చిపోతారు, ఊరు వేసుకుని చచ్చిపోతారు. అందుకే అత్యంత ప్రమాదకరమైనది తమో గుణం. ఈ తమో గుణాన్ని కటిక చీకటితో పోల్చారు. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. మనిషిలో ఉన్న తమో గుణం తొలగాలంటే భగవంతునికి దీపం సమర్పించాలి. భగవంతునికి మనం చూపించే దీపం వల్ల మనలో ఉన్నటువంటి తామసిక గుణం తొలగిపోతుంది. అందుకని దీపముద్ర ప్రదర్శించి దీపాన్ని స్వామికి చూపించండి. ముడి నువ్వులు నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. కాలభైరవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది తైల దీపం. తైలము అంటే వ్యవహారంలో నూనె అంటాం కానీ తెల అంటే నువ్వు. నువ్వులపై పొట్టు తీయకుండా నల్ల నువ్వులు ఉన్నాయే, ఆ నువ్వులతో తయారు చేసినటువంటి నూనెకి తైలము అని పేరు. అటువంటి తైల దీపాన్ని కాలభైరవుని సన్నిధానంలో వెలిగించినట్టయితే, ఇక్కడ వ్యవహారంలో అప్పుడప్పుడు కాలభైరవుడు అంటున్నా, ఇప్పుడు మీరు చేసే పూజ అంతా ఉన్మత్త భైరవుడికి గుర్తుపెట్టుకోండి. ఆ ఉన్మత్త భైరవుని యొక్క ఎదురుగా దీపం వెలిగించి ఆ దీపం ఆయనకు చూపిస్తే ఈ భయంకరమైన తమస్సులు చీకట్లు తొలగిపోతాయి. చీకటి యొక్క లక్షణం ఏమిటంటే ఇంకో గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ మీరు. ఇక్కడ తమస్సు దూరం అవ్వాలి, చీకటి దూరం అవ్వాలి, దానికి దీపం ఇవ్వాలి. ఇంతకీ ఈ తమస్సు మనలో ఏ రకంగా ఉంటుంది అంటే, ముందు గురువులకు ద్రోహం మొదలవుతుందంటే తమో గుణం ఎక్కువగా ఉన్నవాడికి. దూరంగా ఉన్నంతసేపు మా గురువుగారు దేవుడేమో ఆయనతో ఒక్క క్షణం మాట్లాడితే చాలనుకుంటాడు. దైవానుగ్రహంలో గురువు సన్నిధానానికి వచ్చాక క్రమక్రమంగా ఏ గురువు వల్ల మనం వెలుతురులోకి వెళుతున్నామో ఆ గురువుకి వ్యతిరేకంగా మాట్లాడతాం, ద్రోహం చేస్తాం. అక్కడి నుంచి వాడు సర్వ పతనం అయిపోతాడు, వాడిని ప్రపంచంలో ఎవరూ రక్షించలేరు. ఎంతోమందిని చూశాం కదండి, మహిమ గుర్తించలేక ఏ గురువు యొక్క అనుగ్రహంతో తాము పైకి వస్తున్నారో ఆ గురువుకే వ్యతిరేకంగా నడుచుకుంటారు. ఇది అతి భయంకరమైనటువంటి తమస్సు అంటే. అటువంటి గురుద్రోహులకు ఎప్పటికీ ముక్తి రాదట. అన్నద్రోహం, గురుద్రోహం, మిత్రద్రోహం నకారయ్యత్తన్నారు. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదు, మిత్రద్రోహం చేయకూడదు, గురుద్రోహం చేయకూడదు, బ్రహ్మద్రోహం చేయకూడదు, ఇవన్నీ చేయకూడదని శాస్త్రం. గురువే దైవము, దైవమే గురుడు, నాకున్ బంధువున్ మిత్రుడున్ గురువే అంచును. నేను మానవ కథలో రాసిన అద్భుతమైన పద్యం ఇది. గురువే దైవం, గురువే నేను, దైవమే గురువు అని ఎవడు నిరంతరం గురు పాదపద్మములను ఆరాధిస్తాడో, గురువుని పట్టుకుంటాడో అటువంటి వాడు సమస్త సుఖాలు పొందుతాడు. ఈ లోకంలో వాడికి ఎప్పుడూ తిరిగుండదు, భుక్తి ముక్తి కూడా లభిస్తాయి. ఇప్పుడు ఆ గురుద్రోహం చేయకుండా ఉండాలంటే మనలో గురువు మీద వచ్చేటటువంటి వ్యతిరేకపు ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు రాకుండా పోవాలని పోవడం కోసమే ఉన్మత్త భైరవునికి దీపం చూపించాలట. నువ్వుల దీపం స్వామివారికి చూపిస్తే ఉన్మత్త భైరవుడు అది సేకరించి వీడికి తమో గుణము దూరం చేస్తాడు, తామసిక లక్షణాలు దూరం చేస్తాడు. వీడికి మాట వరుసకు కూడా తామస్సు రాడు అప్పుడు అన్నమాట. అప్పుడు వాడు జ్ఞాని అయిపోతాడు. అసలు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు కృష్ణుడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ వర్తతే. భగవద్గీతలో గొప్ప శ్లోకం ఇది. జ్ఞానముతో సమానమైన వస్తువు, పవిత్ర వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అంటే అన్నిటికంటే గొప్పది జ్ఞానమే. పవిత్ర వస్తువు అంటే జ్ఞానం. జ్ఞానము వంటి పవిత్ర వస్తువు మరొకటి లేదు. అటువంటి జ్ఞానం రావాలంటే ఏం చేయాలన్నమాట, దీపం చూపించాలి. అప్పుడు వాడు బాగుపడతాడు. అసలు దీప దర్శనంతో ఈ పూజ చేసే వాళ్ళలో ఉన్న పిచ్చి లక్షణాలన్నీ పోతాయి, వెర్రంతా పోతుందట, మానసిక అస్వాస్థ్యత అంతా తొలగిపోతుందట. ఆ అయ్యాక అక్కడికి దీపం అయిపోయాక ఇప్పుడు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యములకు ఉంగరం వేలు తీసుకోండి. దీన్ని అనామిక లేక ఉంగరం వేలు అంటారు. బొటన వేలు రెండు తీసుకుని ఈ అనామికల మధ్యలో చేర్చండి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని బలికి ఏదో ఒక నివేదన పెట్టడం కాదండో, ఈ ఉమ్మెత్తకాయలు ఈ పూట నైవేద్యంగా పెట్టాలి.
ఉమ్మెత్త కాయని మారేడు కాయని గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఏ ఒకటి ఉన్నా పర్వాలేదు, అన్నీ ఉంటే మరీ మంచిది. ఉమ్మెత్త, మారేడు, దానిమ్మ, ఈ మూడు పళ్ళు తప్పనిసరిగా ఉండాలి. వీటిల్లో ఒకటి దొరికితే ఒకటి దొరకపోయినా పర్వాలేదు, ఉమ్మెత్త మాత్రం తప్పనిసరిగా సంపాదించండి. దీంతోపాటు కాలభైరవునికి బాగా ప్రీతిపాత్రమైనది మినుము. కాబట్టి మినుముతో తయారు చేసిన గారెలు కానీ, మినప కుడుములు కానీ, లేదా బియ్యము మినుములు, మినుము గుళ్ళు అన్నమాట, మినుములు అంటే మళ్ళీ ఎంత గుళ్ళు ఉంటాయి, నల్లగా ఉంటాయి మినప గుళ్ళు, ఆ మినుములు బియ్యము కలిపి వండిన అన్నం నెయ్యి వేసి కాస్త దానిని నివేదన చేయండి. అన్నం ప్రసాదంగా అందులో తినండి, దానిమ్మ ఫలం కూడా తినండి, ఉమ్మెత్త ఫలం మాత్రం ప్రసాదంగా తినకండి. తింటే ఉన్మత్త భైరవులు అనుగ్రహం వాడు ఎలా ఉన్నా మనమే ఉన్మత్తలం అయిపోతాం. ఉమ్మెత్తకాయ నైవేద్యం పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఈ ఉమ్మెత్తకాయని రసం తీసి ఆ రసాన్ని ఇంటి చుట్టూతో నాలుగు వైపులా పోస్తే ఇంకా ఇంటి వైపుకి ఏ విధమైనటువంటి పిశాచాలు, భూత ప్రేతాలు, శాకిని, డాకిని, రక్షోగణాలు, రవు పటాపతిని దూరం అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం ఆ ఉమ్మెత్త రసం ఈ మాడుకు కొంచెం రాసుకుని ఆ కాళ్ళకు కూడా రాసుకుని ఇంటికి వచ్చాక శుభ్రంగా వాడి స్నానం చేయండి. ఇది ఇంటికి వచ్చాక నా ఉద్దేశం, ఈ పని అయిపోయాక ఇంటి చుట్టూతో రసం చల్లాలి కదా, ఉమ్మెత్త రసం తీయమన్నాను, ఇంటి చుట్టూతో నాలుగు వైపులకు కాస్త చల్లమన్నాను, దానివల్ల బ్యాక్టీరియా కూడా పోతుందండి, ఇళ్లలోకి వచ్చే కొన్ని రకాల వైరస్ రావు. ఆ తర్వాత కొంచెం తలకి కాళ్ళకి రాసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ తిరిగొచ్చు కదా బయట, అందువల్ల ఇంటికి రాగానే ఏం చేయాలన్నమాట, ఆ బయట ఉన్నటువంటి వాసనలు, ఆ భూత ప్రేతాదుల యొక్క పీడ మరకట్టకుండా ఉండడానికి రాగానే మళ్ళీ పవిత్రంగా శుచిగా స్నానం చేయాలి. నేను చెప్పింది ఇది ఇప్పుడు ఆఖరణ పూజ అయిపోయాక, ఉన్మత్త భైరుడు పూజ అంతా అయిపోయాక నైవేద్యం అయిపోయిన వెంటనే మధ్యలో ఏమని కాస్తుమా, నైవేద్యం అయ్యాక కాదు ఇది, మొత్తం చెట్ట చివర హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉమ్మెత్తకాయల రసం బయట వేయాలి. పూజ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఫలాలు నైవేద్యం పెట్టండి అన్నంత వరకు చెప్పాను. నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు షోడశోపచారాలు లేక ఈ పంచపూజలు చేసినటువంటి వాడు కాలభైరుడు ఎదురుగుండా కూర్చుని ఏకధాటిగా మంచి నీటితోటి అభిషేకం చేయండి. తెలిస్తే రుద్రంతో కానీ, నమక చమకములతో కానీ, పాశుపతంతో కానీ, ఏవైనా శ్రీ సూక్త, పురుష సూక్త, మంజు సూక్తాదులతో కానీ అభిషేకం చేయండి. మాకు మంజు సూక్తాదులు, శ్రీ సూక్తాలు లేక నమక చమకాలు ఇవేమీ చేత కావనుకున్నటువంటి వాడు కాలభైరవాష్టకం ఎలాగో నేను గానం చేసినది యూట్యూబ్లో ఉన్నది కనుక కాలభైరవాష్టకాన్ని మీరు చదువుతూ కానీ వింటూ కానీ అభిషేకం చేయండి. ఇవేమీ చేత కాకపోయినా ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః, ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః, ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః ఈ మంత్రమును చదువుతూ ఉన్మత్త భైరవుని జలంతో అభిషేకించండి. ఈ జలాన్ని ఆకరణ తీర్థంగా తీసుకోండి. అభిషేకం అయిపోయాక శుభ్రంగా ఆ శిలను తుడిచేసి మళ్ళీ కాస్త గంధం పూసి ఇందాక చెప్పినట్టుగా మీకు తోచిన నైవేద్యాలు ఇవి పెట్టండి, హారతి ఇవ్వండి, స్వామికి నమస్కరించి లెంపలు వేసుకుని మేమేదైనా అపరాధములు తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే అపరాధములని క్షమించి నన్ను అనుగ్రహించు పరమాత్మ, మా ఇంటిలో ఎవరికి ఏ విధమైన మానసిక రోగములు, శారీరక రోగములు రాకుండా చేయుము, మాలో ఉన్న ఉన్మత్తతని తొలగించుము, మేము ప్రజలకి ఉపకారము చేయువారమే తప్ప అపకారం చేసేవారేమి కాకూడదు, మాలో ఎప్పుడు గురు భక్తి తప్ప గురుద్రోహం రాకుండా చేయుము అని కోరుకోవాలి. ఈ పూజ చేయటం వల్ల మనస్సు స్వస్థత పొందుతుంది. అప్పుడేమిటి లాభం అన్నమాట, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఐకమత్యం వస్తుంది, గురు శిష్యుల మధ్యలో బంధం పెరుగుతుంది, సాధన చేసేవాడు ఇంకా సాధపడుగుతాడు, భగవంతుని మీద భక్తి పెరుగుతుంది. దీని ప్రభావం మీరే చూస్తారు, నమ్మి చెయ్యండి. ఇది ఉన్మత్త భైరవ పూజ.